அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜிரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாந்தம் ஸ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரத்தசுக்ல பிரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். நம சிவாபியாம் நவ யௌவனாபியாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராபியாம் நகேந்திர கல்யா வருஷகேதனாபியாம் நமோ நமசங்கர பார்வதீபியாம். ஜகத்தாத்ரி வகந்தேவீம் ஆரிராதயிஷு சுபாம் ஸ்தோஷ்யே பிரணம்ய சிரசா ப்ரம்மயோனிம் சரஸ்வதீம். சமஸ்த சன்மங்களானி சந்து
తల్లిదండ్రులు ఎవరు సేవిస్తారో వాళ్ళు
పాపాత్ములు ఉన్నవండి. వాళ్ళు వీడి
శరీరం ఇచ్చారంటే ఆ ఒక్క శరీరం ఇచ్చిన కారణం చేత వాళ్ళు పూజ్యులే. అలాగని వాళ్ళ మాట విని మిగతా పెళ్ళాంతో పిల్లలు కొట్టమని మాత్రం కాదు, వాళ్ళని పూజించడం వరకే, వారికి తిండి పెట్టడం వరకే. మీరు చెప్పారు బాగానే ఉంది, అయితే ఇలాగే నడుచుకుంటాం, మా అమ్మ మా ఆవిడ కొట్టమని చెప్పి దుడ్డుగారు రెట్టి ఆవిడ బుర్రపత్రం కొడితే అది దోషమే. వాళ్ళని పూజించడం వరకే కానీ వారి మాట పట్టుకుని ఇతరులను హింసించడం మాత్రం చేయకూడదు, పాపం చేయకూడదు. వారికి తిండి వారి సేవ. అలాంటి వాళ్ళు ఉన్నారే, సయాతి పరితుష్టాత్మ పూజ్యమానోతి విస్థితై. వాళ్ళు దేవతలు అటు వచ్చి తల్లిదండ్రులు పూజించేవగా, మీ నాన్న నువ్వు కర్రతో చేతిమీద కొట్టలేదు, ఎప్పుడు కాళ్ళకి దండం పెట్టావు, నువ్వు ఉత్తముడివి, నువ్వు ఉత్తమురాలి రా అని విమానం ఎక్కించి తీసుకెడతారట. దేవతలు పూజిస్తారు తల్లిదండ్రులు పూజించే వాళ్ళకి. అటువంటి సత్యం తెలుసుకోనారదా లోకానికి చెప్పు. శుశ్రూషాం కురుతో యస్తు యతీనాం వ్రతచారిణ ద్విజాగ్ర్య బ్రాహ్మణానాం చ సయాత్యతి సుఖాన్విత. వ్రతం చేసేవాళ్ళు ఏవో అప్పుడప్పుడు ఏకాదశి వ్రతాలని ద్వాదశి వ్రతాలు చేస్తూ ఉంటాం కదా మనం, ఈ వ్రతాలు చేసేవారికి కాళ్ళు ఒత్తితే వాడు ఆ మార్గంలో సుఖంగా పెడతాడు. తర్వాత మహానుభావులైన పండితులకి పాదసేవ చేస్తే సుఖమార్గంలో పెడతారు. ఎవడు సద్గురువులకు నిరంతరం సేవ చేస్తాడో వాడు విమాన మార్గంలో ప్రయాణం చేస్తాడు. అంచేత వీళ్ళందరికీ సుఖ ప్రయాణమే. సర్వభూత దయాయుక్త పూజ్యమాన అమరై ద్విజ సర్వభోగాన్వితేనాసౌ విమానేన ప్రయాతి చ. ఇక్కడ ఇదొకటి, సర్వభూత దయాయుక్త ప్రాణుల మీద ప్రేమ చూపించాలండి. అందరినీ ప్రేమగా చూడగలగాలి. ప్రేమగా చూడమన్నామని ఏదో మీ ఆస్తంతా దూచిపెట్టక్కర్లా, ఎందుకు అనవసరంగా దూషించడం ఇంకొకండి. మనం కష్టపడి పుణ్యం ఆర్జిస్తున్నాం, కేవలం దూషణ వల్ల ఇతరులను దూషించడం ద్వారా ఈ పుణ్యం అంతా పోగొట్టేసుకుంటున్నాం అంటే దురదృష్టం. వాళ్ళని ప్రేమగా చూసి అనవసరంగా హింసించగా వీలుంటే సాయం చేయి, లేకపోతే మానే. అలాంటి పని చెయ్యాలి. వాళ్ళు కూడా పూజ్యమాన అమరై దేవతల చేత పూజింపబడతారు. వాళ్ళు దేవతలకు వాళ్ళు పూజ్యులవుతారు. ఆనందంగా భోగాలు అనుభవిస్తూ పూత దయగలిగిన వాళ్ళు విమానంలో ప్రయాణం చేస్తారు. విద్యాదాన రథ, విద్యాదానం చేయడం డబ్బుచ్చుకుని చేసేవాడు కాదు. నువ్వు నాకు 5000 ఇస్తే కానీ నేను నీకు పాఠం చెప్పను అన్నాడా వాడు పాపాత్ముడు. ఎట్టి పరిస్థితుల్లో చదువు చెప్పాలంటే రామసప్తాదులు లేక ఏదైనా పాఠం అవ్వరమండి, ఆ పాఠం చెప్పడానికి మాత్రం డబ్బు తీసుకోకూడదట. అటువంటి వాడు ఏమిస్తే తీసుకు సంతోషం చెందాలన్నమాట. నాకు 5,000 డొనేషన్లు కట్టు అని పాఠశాల స్థాపించకూడదు. పాఠశాల స్థాపించిన తర్వాత శిష్యుడు ఇచ్చిన దాన్ని స్వీకరించాలి, ఇది నియమం. కానీ కలియుగంలో ఈ నియమానికి కాస్త అడలింపు ఉంది. ఎందుకంటే దుర్మార్గులైన శిష్యుల్ని నేను చాలా మంది చూశాను, ఒక నెలలో రెండేళ్ళలో చదువుకుని పారిపోతారు. అందువల్ల వాడి శక్తిని బట్టి ధనం తీసుకోమన్నారు. పీడించకూడదు, వాడు కూడా విద్యాదానం చేసిన వాడే. వాడు 100 వెగలిగితే 100 తీసుకుని పాఠం చెప్పరు. ఇది కేవలం పాఠశాలలో బోధన చేసేటటువంటి ప్రైవేటు పాఠశాలల్లో ఉండేటటువంటి ఉపాధ్యాయులకు మాత్రమే వర్తిస్తుంది. అలాగని డబ్బు తీసుకోకుండా పాఠం చెప్తే చెప్పించుకుంటే ఈ శిష్యుడు ఈ నరకానికి వెడతాడు. గురువు సరైనటువంటి పారితోషికం పొందకపోతే ఏడుస్తాడు వాడు, ఆ ఏడుపు కొడుతుంది. కొన్ని గుర్తుపెట్టుకోండి, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, విద్య, ఇటువంటివి మనం గురువు ద్వారా తెలుసుకున్నాక యథాశక్తి ఎంతో కొంత మనం ఓపికను బట్టి తృణమో పణమో ఇచ్చుకుని సత్కారం చేయాలట. ఒట్టి చేతులతో వెళ్ళిపోతే అది కూడా దోషమే అని శాస్త్రం చెబుతుంది. అందువల్ల గురువు దగ్గర శుశ్రూష చేసి విధి నేర్చుకున్నాక వాడికి మనకు తోచిన ఎంతో కొంత ఇవ్వాలి. అలా ఇవ్వడం శిష్యుడి ధర్మం. ఎంతో కొంత సంతృప్తి చెందడం అనేది గురువు ధర్మంగా మహాత్ములు చెప్పారు. అది కుదరదంటే మనం ఏం చేయలేం. ఇది ఇంతే. పురాణ పాఠకోయాతి స్తూయమానే మునీశ్వరై, పురాణం చెప్పేవాళ్ళు వినేవాళ్ళు వీళ్ళని పురాణ పాఠకులు అంటారు. వీళ్ళు గ్యారంటీగా మునీశ్వరుల చేత స్తోత్రాలు, దేవతల స్తోత్రం కంటే మునుల స్తోత్రం గొప్పదండు అయ్యి. అంచేత మిమ్మల్ని కూడా నన్ను కూడా మునీశ్వరులు స్తోత్రం చేసి విమానంలో కొట్టుకుపోతారట. అలాగని రేపు దానం మానేయకండి, అది దాని దారి దాని. ఏవం ధర్మ పరాయాంతి సుఖం ధర్మస్య మందిరం. ఇది ధర్మపురులు సుఖంగా ధర్మానికి ఆ మందిరానికి వెళ్ళడానికి మార్గం. అసలు ఈ పురాణాదులను వాడి చెప్పించేవాడికి ఏ పుణ్యం వస్తుంది? మన ఇద్దరికంటే ఆయనకి కొంచెం ఎక్కువ పుణ్యం అట. విన్న మీకు, చెప్పిన నాకు, మునుల స్తోత్రాలు వింటూ విమానంలో వెడతాం. అసలు ఇవి మీకు అందరికీ ఉన్నాయని తెలియడానికి ఒక ప్రోత్సాహపరిచే వాళ్ళు ఉంటారు కదా ప్రస్తుతం మనకు అమ్మికేవారన్నమాట. వీళ్ళు ఏంటంటే ఇంద్రాది దేవతలంతా ఒకేసారి వచ్చి ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొన్న నాయన స్వాగతం, మంగళహారతి పుచ్చుకో అని మంగళహారతి పళ్ళెం పట్టి మరీ తీసుకెడతారట దివ్య విమానంలో. వాళ్ళు మరీ అదృష్టవంతులు మనకంటే. మనం వెళ్ళగానే మనం ధైర్యంగా చెప్పేస్తున్నాం, ఎందుకంటే పురాణం చెప్పుకుంటాం కనుక. మనకి ఆ యముడు ఎలా దర్శనం ఇస్తాడో చెప్పాడు. యమహ యముడు ఇంతవరకు బానే ఉంది. మీరు ఇందాక ఏమనుకున్నారు, యముడంటే భయంకరాకారుడు కదా. ఈ పుణ్య మార్గంలో వెళ్లే పుణ్యాత్ములకు యముడు ఎలా కనపడతాడంటే, యమహ చతుర్ముఖ, నాలుగు ముఖాలతో కనపడతాడట పుణ్యాత్ములు. ఆ తర్వాత కేవలం నాలుగు ముఖాలేనా, యమశ్చతుర్ముఖో భూత్వ శంఖ చక్ర గదాది భూత్. నాలుగు ముఖాలు, చేతులలో శంఖం, చక్రం, గద, అసి కత్తి పుచ్చుకుంటాట. శంఖ చక్ర గద ఖడ్గాలు ధరిస్తాట. తర్వాత అందంగా ఉంటాట యముడు, భయంకరంగా ఉంటాడు ఈ పుణ్యాత్తులకి. ఎంత అందంగా ఉంటాడు, తెల్లగా మెరిసిపోతాడు. భోవేల పొమ్మికన్ ఆ భయంకరమైన సార్థనాదాలు, స్వరాలు, వికృతాలు ఉండవు అక్కడ. ఎంతసేపు స్వాగతం, సుస్వాగతం అని ప్రేమగా పలుకుతాడు ఆయన. పుణ్యకర్మ రథం సమ్యక్ స్నేహాన్ మిత్రం ఇవార్చతి. పుణ్యం చేసిన ఈ అందరినీ పిలిచి స్నేహంగా పలుకుతాడు. మిత్రమివ అర్చతి, సొంత మిత్రుణ్ణి మన ఇంటికి వస్తే చాలా ఇష్టం అండి మనకు స్నేహితుణ్ణి. ఆ స్నేహితుడిని ఏం చేస్తాం, గౌరవంగా కూర్చోబెడతాం, పూజిస్తాం, భోజనం పెడతాం. యముడు అంత మిత్రుడిలాగా ఆదరిస్తాడు, ఆదరించి కూర్చోబెడతాడట. తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు ఆసనం మీద. భో భో బుద్ధిమతాం శ్రేష్ఠ నరక క్లేశ భీరవక యుష్మాభి సాధితం పుణ్యం అత్రామూత్ర సుఖావహం మనుష్య జన్మ యప్రాప్య సుకృతం న కరోతి చ సయేవ పాపినాం శ్రేష్ఠ ఆత్మఘాతం కరోతి చ. ఓ పుణ్యాత్ములారా, బుద్ధిమంతులారా, శ్రేష్ఠులారా, నరక క్లేశం పొందకుండా మీరు ఇక్కడికి వచ్చారా నాయన, మానవులు అందరిలోకి గొప్పవాళ్ళు, ప్రాణులలో మనుష్యులు గొప్పవాళ్ళురా. వాళ్లలో మీలాంటి తెలివితేటలు కలిగిన వాళ్ళు మరింత వాళ్ళు. నియమంతో బుద్ధితో ధర్మం చేశారు, పురాణాలు విన్నారు, ఆనందంగా మీరు నా దగ్గరకు వచ్చారు. కూర్చోండి కూర్చోండి, పాలు తాగుతారా, అన్నాలు తింటారా, ఇంకేం చేస్తారు అని కుశల ప్రశ్నలు వేస్తాడు. తెల్ల బట్టలతో కనపడతాడు. ఆయన దగ్గర నుంచి సువాసన వస్తుంది. ఆయన ముఖంలో ఉండే ఆ తేజస్సు మనకి ఆనందం కలిగిస్తుంది. ఆయన్ని చూస్తే ఆత్మీయులు బంధువులు గుర్తుకొస్తారు. అంత బాగుంటాడు ఆయన. ఇదిగో ఈ వేళల్లో కూడాట ఏమన్నట్ట, తెలివైన వాళ్ళు గొప్పవాళ్ళు, అందరిలోకి పండితులు జ్ఞానుల్ని ముందు రమ్మంటాట ఈ వెళ్ళిన పుణ్యాత్మల్లో. ఆ పుణ్య పండితుల్లో కూడా భగవంతుని కథలు చెప్పే పండితుడిని ముందు పిలిపిస్తాట. ఊరికే పరిగమాలిన సినిమా పాటలు రాసుకునేవాడిని ముందు పిలిపించడం. భగవత్ సంబంధమైన కీర్తనలు, భగవంతుడికి సంబంధమైన కథలు ఇవి చెప్పేవాళ్ళని రాసేవాడికి అగ్రస్థానం ఇస్తాడు. మళ్ళీ వేళల్లో ఈ చెప్పినటువంటివి ఎంతో కొంత ఆచరించేవాడిని ఇంకొంచెం ముందు పిలుస్తాడు. వీళ్ళందరినీ ఇలా వారి వారి పుణ్యకర్మలను బట్టి ధర్మాలను బట్టి శ్రేష్ఠులుగా గౌరవిస్తాడు. వీరందరికీ ఇదిగో నువ్వు ఇక్కడ కూర్చో, నువ్వు ఇక్కడ కూర్చో, నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్పి వారి వారి స్థానాలు వాడికి కేటాయిస్తాడు. వారికి రకరకాల ఐశ్వర్యాలు ఇస్తాడు. ఇది ఉత్తములకు ఆ మార్గ ప్రయాణం అలా ఉంటుంది. వారికి యముడిచ్చే మర్యాదలలో ఉంటాయి. యమ దర్శనం కూడా సంయమ దర్శనం అవుతుంది, కాని భయంకర యమ దర్శనం కాదది. ఇక పాపాత్మల యొక్క విధానం ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా పెడతారండి బాబు అంటే, వీళ్ళకి ఒక స్పెషల్ రూట్ ఉందట. అస్థి చేష్కృతం కించిత్ పశ్చాత్తత్రైవ భోక్షసి, ఇందాక చెప్పుకున్నాం వాళ్ళ మార్గం ఎలా ఉంటుందో భయంకరమైంది. ఏవం యమస్తమభ్యర్చ ప్రాపయత్వాచ సద్గతిం ఆహూయ పాపినశ్చైవ కాలదండేర దచిత్. ఈ భయంకర మార్గంలో ఆ ఇందాక చెప్పినటువంటి మార్గంలో వచ్చేస్తారు పాపాత్తులు. ఈ రూట్ లో నానా యాత్ర పడి కష్టపడి 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 వచ్చిన తర్వాత యముడు వాళ్ళని పిలిచి పాపాత్మల్ని కాలదండేన తచ్చేయత్ చేతిలోకి తీసుకుంటాడు యమదండం. రే కూర్చోండి, మిమ్మల్ని తగలయ్యా, ఎన్ని పాపాలు చేశారా నా యమదండం ఇలా చూపిస్తే ఆ దండం తోటంతో మన పోలీసు వాళ్ళ తుపాకులు లాఠీలు చూసి మనం వణికిపోయినట్టు వణికిపోతారు. ప్రళయాంబుధ నిర్ఘోషో హ్యంజనాద్రి సమప్రథః. ఓహో యముడు ఆకారం ఎలా ఉంటుంది పాపాత్మలకి అంటే, అంజనాద్రి సమప్రభ, కాటుక కొండ అని ఒక కొండ ఉంది, నల్లగా ఉంటుంది ఆ కొండ. అలా పెద్ద కొండ వంటి ఆకారంతో నల్లగా భీకరంగా కనపడతాడు. అసలే భీకరాకారుడు అంటే ఆయన ముందు ఉంటుంది దున్నపోతు. అది చూసరికే భయం పట్టుకుంటుంది, గుండెలు పేలిపోతూ ఉంటాయి. తర్వాత వాడు మాట్లాడతాడు అప్పుడు యముడు, ఒక్కొక్క మాట ప్రళయ కాలంలో పిడుగులు ఉంటుంది చండి, పిడుగు పడినట్టే అలా మాట్లాడతాడు, ఉరిమినట్టు ఉరుముతాడు అన్నమాట. ఆ మాటలు చెవుల్లో పడి భయం కలుగుతుంది. విద్యుత్ ప్రభాయుధైర్ భీమః, మెరుపు తీగలంటే ఆయుధం చేత్తో పట్టుకుంటాడు భీమః భయంకరుడు. అప్పుడు ఇందాక మంచి వాళ్ళకి నాలుగు చేతులతో కనపడతాడని చెప్పుకున్నాం, నాలుగు ముఖాలతో కనపడతాడని చెప్పుకున్నాం. ఇక్కడ మాత్రం ద్వాత్రింశ భుజ సంయుత 32 చేతులతో కనపడతాట. ఇక ఎంత వైశాల్యం ఉంటుంది శరీరం. యోజన త్రయ విస్తార 24 చదరపమైన వైశాల్యం కనుక శరీరంతో ఉంటాట. కొండలాగా ఆ శరీరం అలా చూసేసరికి ఒడుకొస్తుంది. రక్తాక్ష ఎర్రగా ఉంటాయి కళ్ళు, చింత నిప్పులు అంటామే అలా ఉంటాయి. దీర్ఘనాశక, ఈ ముక్కు ఉంటుంది, ఆ ముక్కు ఎంత పొడుగు ఉంటుంది, ఆ ముక్కు దగ్గర ముక్కు తగిలంటే చాలు దుక్కైపోతాడు ఎవడన్నా. దమష్ట్ర కరాళ వదన, కోరలుంటాయి, కరాళ వదనం భయంకర వదనం అది. పాపీతుల్య ఆగ్రలోచన, ఆ కళ్ళు చూపులు పాడుబడిన నూతులు అన్నట్టుగా ఉంటాయి. కూడా పక్కన మృత్యుజ్వరాదిభిర్యుక్త, ఓ పక్కన మృత్యుదేవత, మరో పక్కన జ్వరం వంటి రోగాలు ఇవన్నీ ఉంటాయట. మరో పక్క ఇంతకంటే భీకరాకారుడు మరొక ఆయన ఉంటాడు. మనకి సినిమాల్లో చూపించినట్టుగా అల్లురామలింగి కాదు అక్కడ, ఆయన మహాభయంకరంగా కనపడతాడు ఈ పాపాత్మలకి. ఆయనే చిత్రగుప్తో విభీషణ, చిత్రగుప్తుడు అంటే ఆయన సబ్బు తినేవాడు, ఏమిటో పాప చివరికి యముడిని ఎంజాయ్ చేసేస్తున్నారు, ఆ చిత్రగుప్తుడిని ఎంజాయ్ చేసి వాటి ఇష్టం వచ్చి చిత్రీకరిస్తున్నారు. ఆ చిత్రీకరించిన వాళ్ళు ఏమన్నా మరి చిత్రగుప్తుడు పగ తీర్చుకుంటాడో కూడా తెలియదు, కానీ మొత్తం మీద చిత్రగుప్తుడు భేకరాకారంతో కనపడతాడు అక్కడ. సర్వే దూతాశ్చర్చింది పక్కన యమకింకరులు ఉంటారు దూతలు, వాళ్ళు ఉరుముతారు తర్చిని చేస్తారు, అందరూ యమతుల్య విభీషణ యముడిలాగా భయంకరంగా ఉంటారు. వాళ్ళందరినీ చూచి ఈ పాపులు కంపమానం వణికిపోతూ ఉంటారు, గతగత వణికిపోతారు. సోచింత స్వామి కర్మాణి చిత్రగుప్తో యమాజ్ఞయ. అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుడికే తిరుగుతాడు, చిత్రగుప్త ఏమేం చేశారా వీళ్ళు పాపాలు, చిట్టా ఇప్పు అంటాట. ఆయన చిట్టా విప్పుతాడు. ఓహో పాపా దురాచారా అహంకార ప్రదూషిత. ఓ పాపాత్ములారా, దురాచార పరులారా, అహంకారంలో పడిన మీరు వివేకాన్ని విడిచిపెట్టారు, తెలివితేటలను విడిచిపెట్టారు, కామ క్రోధాదుల్లో వశమైపోయారు. మీ పాపాత్ములు గర్వోన్మత్తులై మదోన్మత్తులై ఇష్టం వచ్చినట్టుగా చరించారు, పాపాలు చేశారు. ఇప్పుడు ఏడవండి. ఆనందంగా నవ్వుతూ చేశారు పాపాలు, నవ్వుతూ చేశారు ఘోరాలు, ఇప్పుడు ఏడుస్తూ అనుభవించండి. ఎందుకు రా ఏడుస్తారు నన్ను చూసి ఇప్పుడు మీరు? సేవకులు మిత్రులు భార్య అంటూ ఇష్టం వచ్చినట్టుగా మీ ఇష్టం వచ్చినట్టుగా దుష్కర్మలు చేశారే, ఇప్పుడు వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని రక్షిస్తారా? మా ఆవిడ కోసం దొంగతనం చేశానండి, మా పిల్లల కోసం ఈ పాపకు సొమ్ము సంపాదించానండి, ఇన్ని ధర్మ అధర్మాలన్నీ వాళ్ళ కోసం చేశానంటే వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని రక్షించడానికి వస్తున్నారా? ఆ ఎవరు రారు. ఇప్పుడు అందరినీ విడిచిపెట్టారు, చేసిన పాపాల ఫలితం ఒకటి మీరు అనుభవిస్తారు. మీ తిండి వాళ్ళు తింటున్నారు, మీ ఐశ్వర్యం వాళ్ళకి ఇచ్చారు, శరీరం విడిచిపెట్టి పాపపు శరీరం ఇక్కడ ధరించి యాతనా శరీరం, ఆ చేసిన దుష్కర్మల ఫలితాలు ఇప్పుడు అనుభవించండి రండి అని చిత్రగుప్తుడు యముడికి చెబుతాడు. వీడికి చేశాడు, వీడికి చేశాడు. అప్పుడు యముడు అంటాడు, ఎందుకు ఇప్పుడు ఏడుస్తారు? విచారించి లాభంలా, మీ అందరికీ యమదండం తప్పది కప్పండి. యముని దగ్గరట ఏం తేడా లేదు, అస్సలు పక్షపాతం లేదట, అసలు మొహమాటం అంటే లేదట. యమ కరిష్యతే దండం ఇతికిన్న విచారితం దరిద్రేపి చ మూర్ఖే చ పండితే వాశ్రియాన్వితే కాంతిశీకే చ వీరే చ సమవర్తి యమః స్మృతః. యముడున్నాడు, వచ్చిన వాడు పాపం చేస్తే వాడికి ఎవరికైనా శిక్ష ఇస్తాడు. వాడు దరిద్రుడా, మూర్ఖుడా, పండితుడా, ఐశ్వర్యవంతుడా, కాందిశీకుడా, వీరుడా, ఈ తేడాలు లేవు. అందరి ఎడల సమానంగా ప్రవర్తిస్తాడు, అందుకే యముణ్ణి సమవర్తి అన్నారు. అంచేత అనుభవించండి పండి అంటాడు చిత్రగుప్త. చిత్రగుప్త మా పాపాలకి మార్గం లేదా కాస్త తగ్గించవయ్యా అంటారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది. ఆయన కూడా లంచం ఇచ్చే తిరుగుదట్లున్న వాళ్ళు ఉన్నారు కొంత. అక్కడ అవి మాత్రం పారవుగాక పారవు. అది నిజంగా ఆశ్చర్యం ఏమిటంటే, ఈ మధ్యన చిన్న సినిమా వచ్చింది, అందులో ఒక ఆయన చచ్చిపోయి స్వర్గ యమలోకానికి పోయాడు. చిత్రగుప్తుడు అంటాడు, ఇక బాబా కాస్త నా పాపాలు తగ్గించు, నీకు చీటీ రసిస్తాను, మా అబ్బాయికి 10 రూపాయలు ఇస్తాడు, నా చిట్టా తగ్గించంటాడు. ఈ 10 రూపాయలు ఇస్తే వాళ్ళ అబ్బాయికి ఈ చిట్టా ఈ చిత్రగుప్తుడికి అక్కర్లా, ఈ లంచం తీసుకుని పాపాలు తగ్గించేవాడు కాదు ఆయన. అందువల్ల ఆ దూతలు భయానకమైనటువంటి ఈ చిత్రగుప్తుని ఆజ్ఞ పాలించి ఎటువంటి పాపాలు చేసిన వాడికి వాడికి తగిన శిక్ష వారికి ఇస్తూ ఉంటారు. యముడు ఆ విధంగా వాళ్ళని శిక్షింపజేస్తాడు. నరక కుండాలున్నాయి చాలా రకాలు, ఈ భూతలంలో ఆ చేసిన పాపాలు అక్కడ అనుభవిస్తారు. చచ్చిన తర్వాత, ఈ అనుభవించిన తర్వాత ఇంకా కొంచెం మిగులుతుందట పాపాలు, రకరకాల నరకాలు అనుభవించాక శేషం అంటారు. ఇంకా శేషం అనుభవించడం వల్ల పోదు, మళ్ళీ పుడితేనే పోతుంది. అందుకని ఏం చేస్తారంటే, కొంచెం శేషం ఉండగా వీణ్ణి భూలోకానికి తోసేస్తారు. పాపశేషత, పాపశేషం ఉండి వెళ్ళి భూలోకంలో పడతారు. ఇక్కడ పడిన తర్వాత ఈ భూలోకంలో స్థావరం, జంగమం ఇలాంటి రూపాలు పొందుతారు. అంటే చెట్లు, పర్వతాలు, కొండలు, గొట్టలు, మిట్టలు, జలజంతువులు, చేతన జంతువులు, మనుష్యులు, ఇలాంటి రకరకాలు. అప్పుడు నారదుడు ఒక్క నిమిషం కాలం కళ్ళు మూసుకుని ఆయనకి మహానుభవుడు నిరంతర వైకుంఠ సంచారి. కానీ మన కోసం ఈ ప్రతి ఒక్కటి అడుగుతున్నాడు. అదొక మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందులో నారదుడు అడిగే ప్రతి ప్రశ్న ముఖ్యంగా కలియుగ మానవుల కోసం అడిగట. నారదుడు ఒక క్షణం కళ్ళు తెరిచి అన్నాడు మళ్ళీని, తం సమర్థోసి తచ్చేత్తుం యతో నో హ్యగ్రతో భవాన్ ధర్మాశ్చ వివిధాః ప్రోక్తాః పాపాన్యపి బహూని చ. నారదుడు అన్నాడు కదా, భగవంతులారా, దయాస్వరూపులారా, బ్రహ్మ మానస పుత్రులారా, సనక సనందనాథులారా, నాకొక్క సందేహం. ఇంత పూర్వం మీరు ఒక మాట చెప్పారు, ఆ మాట ఇప్పుడు నాకు గుర్తొచ్చి అడుగుతున్నాను. మా అన్నలు మీరు జ్ఞానులు గనక మీరేమా సందేహాలు తీర్చాలి? పాపాలు చేసినా పుణ్యాలు చేసినా మళ్ళీ పునర్జన్మెత్తుతున్నారు కదా. బాగా పాపాలు చేసిన వాళ్ళు నరకంలో పాపాలు అనుభవించి మిగిలిన కొంచెం ఆ పాపం అంటే శేషం అనుభవించడానికి భూలోకంలో జన్మిస్తున్నాడు, కష్టాలు పడుతున్నాడు. పుణ్యం కూడా చేసిన వాడు కూడా పుణ్యఫలం అయ్యాక మళ్ళీ భూలోకంలో పుడుతున్నాడు అన్నారు. అయితే ఇక్కడ నాకు ఒక అనుమానం ఏమిటంటే, బ్రహ్మగారికి ఒక రోజు గడిస్తే అప్పుడు వెంటనే లోకాలు మూడు నాశనం అయిపోతాయి, అలా రెండు పరార్థాలు గడిస్తే బ్రహ్మాండం నాశనం అవుతోంది. మీరేమో దానం చేసినా ఇవి చేసినా కల్పాలు కల్పాలు ఉంటారంటున్నారు. మీరు బ్రహ్మే నాశనం అయిపోతే ఇక మళ్ళీ పుణ్య ఫలితం ఇంకా కల్పాలకు ఎక్కడ మిగిలింది? ఇప్పుడు ఒక బ్రహ్మ పోయిన తర్వాత కల్పాలు గడిచాక మన్వంతరాలు గడిచాక కోటి కల్పాలు ఇంకా నీకు ఈ పుణ్యం ఉంటుందంటే ఈ పుణ్యం ఎక్కడ మిగిలింది? ఏమవుతుంది? ప్రళయం వచ్చి అంతా నాశనం అయిపోయాక ఇప్పుడు ఈ నాలుగు యుగాలు అయిపోయాయండి, ప్రళయం వస్తుంది, నైవిత్తిక ప్రళయం, నిత్య ప్రళయం, ఇలాంటి ప్రళయాలు వస్తాయి. ఒక్కొక్క ప్రళయంలో మళ్ళీ జనం అంతా నశించాక మళ్ళీ పునఃసృష్టి వస్తుంది. అప్పుడు ఈ పుణ్యపాపాలు ఏమవుతాయి? వీడు నాశనం అయిపోయాయి కదా, బ్రహ్మ కూడా నశించిపోయాడు కదా, మరి బ్రహ్మలోకానికి వెళ్ళిన వాడికి ఏమైంది ఆ పుణ్యం? ఆ సందేహం నాకు తీరలేదు. అది చెప్పండి, ప్రళయం వచ్చినప్పుడు పాప పుణ్యాలు నాశనం అవుతాయా అవవా? పాప పుణ్యాలు ప్రళయంతో పాటు నాశనం అయితే మీరు చెప్పినట్టుగా ఏదో భూదానం చేసిన వాడికి ఐదు కల్పాలు అంటున్నారు, ఐదు కల్పాల దాకా ఈ పుణ్యం ఎలా మిగులుతుంది? మరి ఇది మాకు సందేహం. పాపాత్తులకు కూడా పాపం కల్పాల తరపడి మిగిలిపోతుంది అంటున్నారు, అది ఎలా సాధ్యం? అనగానే సనకుడు అన్నాడు, సాధు సాధు మహాభాగ, మహాత్మా చాలా ధన్యాత్ముడు అయ్యాను, గొప్ప గూఢమైన ప్రశ్న అడిగావు. గుహ్యాత్ గుహ్యత్వమంతదం, ఇది రహస్యం కంటే రహస్యం, పరమ రహస్యం, చాలా సీక్రెట్. అయినా నన్ను అడిగావు చెబుతున్నాను. నారాయణుడు ఉన్నాడే భగవంతుడు, అక్షరుడు, నాశనం లేనివాడు, అనంతుడు, పరంజ్యోతి స్వరూపుడు, సనాతనుడు, విశుద్ధుడు, నిర్గుణుడు, నిత్యం మాయామోహం లేనివాడు, పరానంద స్వరూపుడు. ఆయన నిర్గుణ స్వరూపుడే కూడా గుణాలున్నట్టుగా భ్రమ కలిగిస్తాడు మనకి. నిజానికి ఆయనకి గుణాలున్నాయా? లేవు. కానీ మనం మన అజ్ఞానంతో గుణాలున్నాయి, ఒక రూపం ఉందనుకుంటున్నాం. భగవంతుడికి ఇలాంటి రూపం లేదు, ఈ రూపం మనకి నిలబడటం కోసం పెట్టుకున్నాం. ఆయనకి నిజానికి ఏ రూపం అయినా ఉందా? లేదు. ఆ సనాతన పరబ్రహ్మ ఈ ఉపాధుల్ని బట్టి, ఉపాధి అంటే శరీరాలు అన్నమాట, అనేక రూపాల్లో కనపడుతున్నాడు. ఇందులో అందరి రూపాలు భగవంతుడివి. ఇన్ని ఉపాధులు ఇక్కడుంటే ఇవన్నీ ఆ పరాత్పరుడు యొక్క రూపాలు. ఇప్పుడు ప్రళయం వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ ఉపాధులన్నీ నాశనమయ్యి ఆ పరంజ్యోతి స్వరూపంలో కలిసిపోతుంది. కాబట్టి ఈ పాప పుణ్యాల శేషం ఏం మిగిలినా ఆ ఉపాధులు లేనటువంటి ఆ పరమాత్ముల్లో ఉంటాయి. మళ్ళీ సృష్టి వస్తుంది కదా, అప్పుడు ఈ సృష్టిలో వచ్చినప్పుడు ఈ పాత ఉపాధిలో ఉండే కర్మ ఫలితం తోటే జీవి పుడతాడు బ్రహ్మ. గాని ఇప్పుడు హనుమంతుడు ఉన్నాడు, వచ్చే జన్మలో బ్రహ్మయ్య పుడతాడు. మరి ఎలా పుడుతున్నాడు? ప్రళయంలో ఈ హనుమంతుడు లేడు, బ్రహ్మ లేడుగా. ఇదంతా నారాయణులు లీనమైపోయింది. నారాయణుడు అమ్మవారిలో కలిసిపోయాడు చెప్పుకున్నాం మనం, త్రిమూర్తులు ఉండరు. అప్పుడు ఈ కర్మల పుంజాలు లోపల అమ్మ శరీరంలో ఆ చైతన్యంలో అణువుల కింద భ్రమిస్తాయట ఈ పాప పుంజాలు. అణువులు మీకు క్రిమి కీటకాలు చూడాలల్లా కనపడితే దుర్భిణి పెట్టి చూస్తే అలా ఈ పుణ్యపాపాల శేషాలు అణువులుగా కదులుతాయి. అదే చైతన్యం. ఆ చైతన్యంలో మార్పు వచ్చి మళ్లీ సృష్టి వచ్చేటప్పుడు ఆ అణువులు భూలోకంలో పడతాయి. ఆ అణువుల్లో ఈ హనుమదంశ కలిగిన అణువు బ్రహ్మగా పుడుతుంది, బలిచక్రవర్తి అంశ అదే ఇంద్రుడు అవుతుంది, ఇలా ఒక్కొక్క అంశ మళ్లీ పుడుతుంది. మళ్లీ ఇక్కడ పుట్టాక కర్మలు చేస్తాం, కర్మల వరకు ఇది. ఇందులో పుణ్య అణువు అధికంగా ఉన్నవాళ్ళు మళ్ళీ ఆ కల్పంలో కూడా అక్కడే ఉండి వాళ్ళు ఒక రూపం ధరించి ఈ పుణ్య ఫలితం పొందుతారు. ఉదాహరణకి భూదానం చేసిన వాడు ఏదో కోటి కల్పాలు ఉంటాడన్నారు. ఈ కోటి కల్పాల్లో ఎన్ని ప్రళయాలు వచ్చినా ప్రళయం అయ్యాక మళ్ళీ వైకుంఠం, గోలోకం, స్వర్గలోకం, బ్రహ్మలోకం ఈ లోకాలు వచ్చినప్పుడు వీడు మళ్ళీ ఆ వైకుంఠంలోనో వాడి పుణ్యాన్ని బట్టి బ్రహ్మలోకంలో అక్కడే పుడతాడు, అక్కడే సుఖంగా ఉంటాడు. ఈ పుణ్యం అనే అణువు అక్కడ అట్టే పెట్టింది. పాపాణువులు ఉంటాయి, అవి మళ్ళీ భూలోకంలో వరేసి ఈ కీటాలు అణువులుగా పుడతాం మనం ఇక్కడ. అంచేత ఈ అణువుల వ్యవస్థ ఇది విచ్ఛేదం కాదు. అందువల్లే అసలు కర్మే లేకుండా పోవాలట. ఉత్తమమైన మోక్షం పొందాలంటే పుణ్యం పాపం ఈ రెండు మనకు అట్టే. పుణ్య ఫలం ఉన్నా పాప ఫలం ఉన్నా మళ్ళీ జన్మెత్తుతాం. అసలు పుణ్య పాప ఫలాలు లేకుండా ఉండాలి. అది ఎలా వస్తుంది అంటే తాను చేసిన శుభాశుభ కర్మలు ఏవైనా సరే అనుభవించాలి గనక అసలు ఏ పని చేసినా నాకు ఈ ఫలితం రావాలి అని కోరుకోకుండా చెయ్యాలట హరి సమర్పణగా. ఇకప్పుడు వాడికి పుణ్యం లేదు పాపం లేదు. ఏ కర్మ చేసినా ఎప్పుడైతే వాడు సర్వ కర్మ ఫలం వాసుదేవార్పణం, ఏ పని చేశాం నేను 1000 నడుపదార్లు ఇచ్చాను అని ఆనందంతో, 1000 నడుపదార్లు గొప్పే, నేను ఆయనకి ఇచ్చాను ఫలానా పుణ్యం కోసం అనే దృష్టి నీకు వస్తే పుణ్యం వస్తోంది, పుణ్యం వల్ల స్వర్గాది లోకాలు కడతావు సుఖంగా, కానీ మళ్లీ పుడతావు. ఈ పుణ్యమే చెయ్యి, ఈ భూదానం, ఈ గోదానం ఇవన్నీ చేసేటప్పుడు వాసుదేవుడు సంతోషం చెందడం తప్ప నాకేం వద్దు అనుకో, ఇక నీకు మోక్షమే. ఆ భగవంతుడి సన్నిధానం నుంచి ఎప్పుడూ భూలోకానికి రావడానికి జన్మలేదు. పాపం చేసినా పుణ్యం చేసినా వీడికి ఎందుకు అంటదు అంటే అర్జునుడు అందుకే చెప్పినా నీకు అంటది అనడానికి గల కారణం అది హరి సమర్పణగా చేశాడు. అంత స్థాయికి వెళ్ళాలి, అది రావాలంటే ఎన్నో జన్మలు ఎన్నో వినగా ఎన్నో చేయగా కర్మాచరణలు చేయగా వ్రతాచరణలు చేయగా భగవన్నామస్మరణ చేయగా వస్తుంది. కొందరికి ఇప్పుడే వచ్చేసిందని వెంటనే అంటాం. ఇప్పుడు పుట్టుకతో విద్య ఎలా వచ్చింది వాడికి, ఎంతో పూర్వం ఎన్నో కోట్ల జన్మల సంస్కారం లేకపోతే రాదు. ప్రహ్లాదుడు పుట్టుకతోటే నారాయణ అని ఎలా పుట్టాడు, అంత పూర్వం మనం పద్మప్రాణులు చెప్పుకున్నాం సోమశర్మ అనేవాడు ఇలా పుట్టాడు. పూర్వజన్మ ఉంది, లేకపోవడం లేదు. ఈ పురాణాలన్నీ ఇప్పుడు ఎన్ని కష్టపడితే పొద్దున్న అదే సాయంత్రాన్ని గుర్తుండే, ఎందుకు గుర్తుంటే ఏదో పూర్వజన్మ ఉంటుంది సుకృతం, లేకుండా రమ్మంటే ఏది రాదు. కాబట్టి నిరంతర సాధనల వల్ల ఎన్నో జన్మల తర్వాత నీకు తెలియకుండానే పుణ్య పాప కర్మలకు అతీతమైన మోక్షం పొందగలవు. కాబట్టి ఈ కర్మ ఫలితములు ఎన్ని కల్పాలు గడిచినా అంత తేలికగా పోవు, అణువ్యవస్థగా విచ్ఛిన్నం కాకుండా ఉంటుంది. సందేహం తీరింది కదా. ఇక భవ అటవి గురించి చెబుతున్నానన్నాడు. అంటే ఈ పుట్టుక, ఈ సంసారం ఒక అడవి. ఈ అడవిలో ఈ పాప పుణ్యకర్మల వాళ్ళు ఎలాంటి జన్మలు ఎత్తుతారు, ఏ కర్మలు చేస్తారు, నేను మీకు ముందే చెప్పినట్టుగా మనవి చేసినట్టుగా ఇది ఒక అద్భుతమైన చాప్టరు. ఇంకా రాబోయే ఈ పేజీలు ఉన్నాయే దిక్కు పెట్టాం ప్రత్యేకంగా. ఇవి ఒక అద్భుతమైనటువంటి విశేషాలు, వినదగినవి. అంచేత ఆలస్యం లేకుండా వచ్చి వినడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ రేపు 6:30కి ఈ భవాటవి యొక్క వర్ణన తెలుసుకునేదాకా పరమ పవిత్రమైన కథలు వస్తాయి, మహాత్ముల చరిత్రలు వస్తాయి, అవి తెలుసుకునేదాకా స్వస్తి ప్రజా.
నారద పురాణంలో అప్పుడు 26వ రోజులో కడుగు పెట్టాం. ఈ పరమ పవిత్రమైన ఘట్టాలలో యమలోకానికి వెళ్లే మార్గం, యమ దర్శనం, పాపులకు ఎలా ఉంటుంది, పుణ్యాత్ములకు ఎలా ఉంటుంది, ఇటువంటి విశేషాలన్నీ నిన్నటి రోజు మనం చెప్పుకున్నాం. కర్మ ఫలితాలు ఎన్ని కల్పాలైనా చెడకుండా ఉంటాయనే విశేషాన్ని కూడా వివరించుకున్నాం. తదనంతరం ఈ జన్మ, ఈ సంసారం ఒక అరణ్యంతో పోలిస్తూ సనక సనందనాది మహర్షులు నారద మహర్షికి వివరిస్తున్నారు. దానిని భవ అటవి అన్నారు. భవ అటవి నాయనా, నారద మహర్షి, ఏవం కర్మ పాశ నియంత్రిత జంతవ సర్గాది పుణ్యస్థానేషు పుణ్యభోగమనుభూయతనాసు జాతీవ దుఃఖతరం పాప ఫలమనుభూయ. కర్మవశం, కర్మ అనే ఒక పాశంలో బంధింపబడిన జీవుడు, కర్మ అంటే మనం చేసిన పని, ఈ పని వల్ల వచ్చే పుణ్యం కాని లేక పాపం కాని ఇది ఒక తాడు. ఈ తాడు చేత బంధింపబడిన జీవి చచ్చిన తర్వాత స్వర్గము నరకము పుణ్యస్థానాలు దుఃఖ స్థానాలు చేరుకుని అక్కడ ఈ పుణ్య పాప ఫలితాలు అనుభవించి యాతనలు లేక సుఖాలు అయిపోయాక కొంచెం మిగులుతాయని చెప్పుకున్నాక కర్మ ఫలితం శేషం అన్నమాట. ఆ శేషాన్ని పుచ్చుకుని మళ్ళీ తిరిగి ఈ లోకానికి వస్తాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక తాను చేసినటువంటి పూర్వజన్మ కర్మల ఫలితం మిగిలిందిగా కొద్దిగా అది అనుభవించాలి కాబట్టి దానికి తగినటువంటి శరీరాన్ని ధరిస్తాడు. భయం, మృత్యువు, బాధ, రోగ, చివర ఆది వ్యాధుల చేత పీడింపబడే రకరకాల జన్మలు ఎత్తుతాడు. వీటిల్లో మనిషి కర్మశేషం అధికమైతే వృక్షాలు, పొదలు, లతలు, కొండలు, చిన్న చిన్న చెట్లు, గడ్డి, పర్వతాలు వీటిని స్థావరములు అంటారు. స్థావరాలు అంటే ఇవన్నమాట. ఈ స్థావరములుగా జన్మిస్తాడట వాడి పాప ఫలితాన్ని కొంచెం ఎక్కువగా ఉంటే వీటిగా పుడతాడు అన్నమాట. చెట్లుగా పుట్టిన రాళ్ళు మరి ఇవన్నీ ఏంటి కర్మయోగమే, వాటికి కూడా ఈ పాపం ఘోరంగా ఉంటే ఈ స్థావరాలుగా పుడతారు. స్థావరములు మహామోహంతో ఉంటాయట. మోహం అంటే ఏమిటి, దీని వల్ల ఉపయోగం లేదు, ఇది అపాయం అని తెలిసి కూడా దాని వెంట పట్టనే మోహం అంటే. ఇప్పుడు ఎక్కువ తాగితే టీ కూడా పైచ్యం అని తెలుసు మనకి, అయినా దాన్ని ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నావు, అదే మోహం అంటే. తాగితే ప్రమాదం అని తెలుసు, అయినా ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నావు, అదే మోహం అంటే. ఏది మనకి ప్రమాదం తెరిచి పెడుతుందని తెలిసినప్పటికీ దాన్ని విడిచిపెట్టలేకపోతున్నామో దానిని మోహము అంటారు. మోహం అంటే ఎందుకంటే ఏం లేదు, అది ప్రమాదం అని తెలుసు, అయినా దాని వెంటే పడతాము. జోద వాడితే ఉన్న డబ్బంతా పోతుందని తెలుసు, అయినా దాని వెంట పడుతున్నాం, అది మోహం అంటే. ఇలాంటి మహామోహం చేత ఆవృతమైన వస్తువులు ఈ స్థావరములు, అంటే కొండలు, చెట్లు, మొక్కలు, పొగలు ఇవన్నీ అన్నమాట. ఈ స్థావరాల దశ ఎలా ఉంటుంది అంటే చూడండి, మొక్కలు మొలకెత్తాలంటే విత్తనాలు ముందు భూమి మీద పడుతున్నాయి. విత్తనాలు అన్ని మొక్కలు అవుతున్నాయి ఏంటి, ఆ విత్తనాల దశలోనే వర్షానికి తడిసి భూమిలోనే కుళ్ళి తెచ్చిపోతున్నాయి. కొన్ని కొద్దిగా పెరిగి అల్పాయుష్యు కలిగిన స్థావరాలు, మరికొన్ని చక్కగా పెరుగుతున్నాయి, ఏ జంతువులు వచ్చి వీటిని తినేస్తున్నాయి, మధ్యలో పోతున్నాయి. మరికొన్ని బాగా పెరిగి ఎండకి ఎండి వానకి తడిసి నేడించి పళ్ళు కాసి ఆ పళ్ళు తుంచేస్తూ ఉంటే బాధపడతాయి, ఆకులు పీకుతూ ఉంటే కేకలు పెడతాయి, అవి కూడా ఎక్కువ బాధపడతాయి. కానీ చెప్పలేవు, మన భాష వాటికి రాదు కనుక. కాబట్టి ఈ మానవులు చెట్టెక్కి కొమ్మలు కొట్టేస్తూ ఉంటే కరెంటు పోల్లు చట్టం వచ్చాయని, కొందరు ఇంటికి అడ్డం వచ్చాయని, కొంతమంది దిక్కుమాలను నరికేస్తున్నారు కొమ్మలు, అవి ఏడుస్తున్నాయి పాపం. ఇదొక బాధ. ఈ విధంగా స్థావరములు భూమిలోనే చచ్చేవి కొన్ని, మొలకెత్తి చచ్చేవి కొన్ని, పెరుగుతూ చచ్చేవి కొన్ని, పెరిగి పెరిగి శిక్షలు అనుభవించి చివరికి ఎండి నశించేవి కొన్ని. పువ్వుల రూపంలో పుట్టి నశించేవి కొన్ని, పళ్ళ రూపం దాకా వచ్చి నశించే జీవులు కొన్ని. ఇవన్నీ కూడా పువ్వులు పళ్ళు కూడా చెట్లకు సంతానం అన్నమాట. మనకి పిల్లలలాగో వాటికి పిల్లలవి. ఈ స్థావరములు ఈ విధంగా పూర్వజన్మ కర్మను అనుభవిస్తున్నాయి పుట్టి. ఈ వీటిల్లో కూడా కొన్ని ఉపయోగపడతాయి, కొన్ని ఎక్కువ ఉపయోగపడవు. సరాసరి కొన్ని ఎలా ఉంటాయట, వరి ఉన్నది, ఆ మొక్క లేచింది, మొక్కలోంచి పాలు వస్తున్నాయి, ఈ పాలు వరి కంకులుగా రూపుదిద్దుకుంటున్నాయి, చివరికి ఈ కంకులు మన కడుపులోకి జంకు కొంకు లేకుండా పోతున్నాయి. ఇంతటితో వాటి ఆయుర్దాయం తీరుతారు. ఈ స్థావరములు మళ్ళీ వాటికి కూడా విచిత్రమైన శిక్షలట కర్మ ఫలితం వల్ల. వానరాలు జీవులు పైకెక్కి దూకడం, కొయ్యడం, వేకడం, కొడవళ్లతో వాటిని నరకడం, ఇవన్నీ కూడా బాధ. స్థావరెత్తపి బహుకాల వానరాది విర్యుచ్యమానాయిచ్ఛేదన తవాగ్ని దహన శీత ఆతపాది దుఃఖం అదూయప్రియంతే. ఈ చెట్ల మీదకి, మొక్కల మీదకి కోతులు దూకడం వల్ల, పాములు నడవడం వల్ల, పళ్ళులు తినడం వల్ల, తొండలు తినడం వల్ల, మనుషులు కొయ్యడం వల్ల నానా కష్టాలు పడి చివరికి వినశిస్తున్నాయి. వాటికి కూడా ఆకలిస్తుంది, మనకు ఆకలేసినట్టు స్థావరాలకు కూడా ఆకలి వేసి మంచినీళ్ళు అని తహతహలాడతాయి. నీరు దొరికితే పచ్చగా పెరుగుతాయి, నీరు దొరకకపోతే ఈ వెచ్చని ఎండకి ఆ పచ్చగా ఉండవలసినవి మచ్చిగా నశించిపోతాయి, కాలిపోతాయి. పాపం అదొక కష్టం. వాటి మనలాగా ఆకలి దాహం వేస్తే తిరగే శక్తి వాటికి లేదు కదా. అందుకని వేళ్ళు భూమి లోపలికి చొచ్చుకుపోగలుగుతాయి కొన్నింటికి, కొన్ని చొచ్చుకుపోలేక నశిస్తాయి కొన్ని. ఇక రెండవది అండజములు అంటే గుడ్ల వల్ల పుడతాయి పాములు, పళ్ళులు, పక్షులు. ఇవన్నీ గుడ్లు పెడితే ఈ గుడ్ల దశలో కొంతకాలం ఉండి కొంతకాలం అయ్యాక ఈ గుడ్లు వేడికి పొదగబడి రెండవది అందులోంచి పిల్లలు బయటకు వస్తాయి. వీటిని అండజములు అంటారు. ఈ అండజములకి పుట్టినప్పుడు గుడ్ల అవస్థలోనే ఇబ్బంది కలగచ్చు, టపాటప కొట్టేసుకుని అట్టేసుకుని తినేసేవాడు ఉండొచ్చు, లేదా ఏ పాము గుడ్లో దాని గుడ్లు అదే తినచ్చు, ఏ బల్లి గుడ్లో ఇంకోటో ఏ పాములో మెంగవచ్చు. ఆ తర్వాత అతి కష్టం మీద అవి బతికి బయటపడితే ఇది ఆ తర్వాత వాటికి ఎప్పుడు కష్టమే. వాటి ఆహారం వెతుక్కోవటం, పాములు అయితే మనుషులు చంపాలనుకోవడం, లేకపోతే ఎవడ కంటపడితే ఏమవుతుందో అనే భయం, తిండి కోసం వెంపర్లాట. మనం ఎలా అయితే ఇళ్ళు స్థలాలు రిజిస్ట్రేషన్ల కోసం బాధపడుతున్నామో, ఈ పాములు కూడా పుట్టలు రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు కదా, వాటికి కూడా స్పెషల్ రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఉండదు, అంతే. బలాన్ని బట్టి ఆక్రమించుకుంటాయి, వాటి వాటికి వసతిలో ఏర్పాటు చేసుకుంటాయి. ఈ విధంగా అండజములు కూడా దుఃఖాలు అవి పొందుతాయి, వాటి కర్మ ఫలితాన్ని అవి అనుభవిస్తున్నాయి. మరి ఇక మరికొన్ని ఉన్నాయి. గ్రామ్య పశువులు ఇవి, ఎడ్లు, గేదెలు, తున్నపోతులు, ఆవులు, మేకలు, గొర్రెలు, ఇవి కూడా. వీటికి ఎంత బాధ అంటే తెలిసినంటే అన్నిటికంటే ఎక్కువ బాధ వీటిదట. ఏమిటి వీటి బాధ అంటే, పుట్టి పుట్టగానే దూడను చోటం వేస్తాడు, తల్లిని చోటం వేస్తారు కొంతమంది. మాతృ శిశు వియోగం. ఈ సృష్టిలో ఇంతకంటే బాధ ఏముంటుంది? కొద్ది రోజులు పాలు తాగడం అయ్యాక ఈ దూడ తీసుకెళ్ళి సంతలో అమ్మేస్తున్నాడు. అంచేత మొట్టమొదట తల్లి దగ్గర నుంచి దూరం అవడం, ఆ తర్వాత స్వజాతి వియోగ భారోద్వగన పాశాది బంధన తాటన హలాది ధారణాది సర్వ దుఃఖాని అనుభవంతి. ఎంత దుఃఖం! తమ జాతి జీవులతో కొద్ది రోజులు కలిసి ఉంటే ఆవులు కాని గేదెలు కాని, కొద్ది రోజులు పోయి ఒక ఆవుని ఇంకో తోటకి పంపిస్తారు, ఒక గేది ఇంకో తోటకి పోతే తమ గుంపుతో కలిసి ఉండే అవకాశం లేదు. ఆ తర్వాత వాటి పాలు వాటి దూడల కడుపు నిండా తాగరవరు. అక్కడితో అయ్యిందా, భారోద్వహన బరువు మోయిస్తారు. ఇంకా వాటి చావుగొట్టి మొయ్యి మొయ్యి అని గాడిదలను గాని ఎట్లని కాని బళ్ళకు కట్టి ఏడిపించేస్తారు. అక్కడ కూడా మళ్ళీ నానా రకాలైనటువంటి బరువులు. ఈ బరువుల్లో కూడా అందరికీ అదృష్టం ఒక రకంగా ఉండదట. చక్కగా దేవుడి రథం లాగే అదృష్టం కొన్ని ఎత్తులకు పెడితే మున్సిపాలిటీ వాళ్ళ హ్యాండ్ ఓవర్ అయ్యి చెత్తా చెదారం పోసే కర్మ ఇంకో ఎత్తుది. చూడండి ఎట్లలో కూడా మళ్ళీ ఎంత తేడాయో. అన్నిటికీ ఒకటే, కోత దేనికైనా కష్టమే, మొయ్యడం ప్రతి వాడికి కష్టమైనా కోతలో కూడా సుకృతం దుష్కృతం పాప పుణ్యాల యొక్క బేరీదును బట్టి. చూడండి కొన్ని గానుగెత్తులు అలా అక్కడే తిరుగుతూ కర్మగాలు తిరుగుతూ ఉంటాయి. ఆ కర్మ అది గానుగెత్తు అంటారు. మున్సిపాలిటీ ఎత్తు చెత్త మొయ్యడమే దాని బదు. కొన్ని దేవాలయంలో వాహనాలై అక్కడ దేవుడి యొక్క బండిని లాగుతాయి. మరికొన్ని మనుష్యులు వస్తాయి వ్యవసాయానికి పనికి వస్తాయి. కొన్ని ఇన్ని చిత్ర విచిత్రాలు పవిత్రంగా బ్రాహ్మణోత్తముల చేతికి చేరుతాయి. కొంతమంది యొక్క ఆవులు చక్కని ఆవులు ఎవరికో దానం చేశారు, ఆ ఉత్తముడు పురాణం చెబుతూ ఉంటే వింటే వాడికి ఉపయోగపడతాయి. మరికొన్ని చోట్ల ఇవే పరమ భయంకరుడు అమ్ముకోవడానికి ఉపయోగించే వాడి దగ్గరికి వెళ్ళి నానా కష్టాలు పడతాయి. మరికొన్ని వెళ్ళి అదిగో హైదరాబాద్ తీసుకుపోతున్న రోజు అక్కడ కబేడ అక్కడ నదికి పారేసి ముక్కలు ముక్కలుగా వాటి మాంసం తింటారు. అలా ఉపయోగపడుతున్నాయి ఆశ్చర్యం. కర్మ పరిపాలన అంటే సృష్టిలు అందరూ ఒకటి అనుకోవడం కూడా భ్రమ. ఎవరి కర్మ పరిపాకం వాళ్ళు అనుభవిస్తున్నారు. రూపాలన్నీ ఊరికే మనుషులు అనుకుంటున్నాం. అన్ని సమానము అనుకుంటూ సమానం కాదట ఈ సృష్టి రహస్యం. పెచ్చ ఈ సృష్టిలో సమానత్వం అనేది భావనే తప్ప, భావ సామీప్యమే తప్ప, భావసారూప్యమే తప్ప, నిజంగా ఆలోచిస్తే ఈ సృష్టిలో ఎవడూ సమానంగా లేడు. అలా సమానంగా ఉంటే భార్యాభర్తలు ఇద్దరు సమానం ఉన్నారండి. ఆడమగా ఈ ఇద్దరు ఒకసారి సవరే, ఈ ఇద్దరు ఒకేసారి ఏ పని చేయలేరే. ఈవిడ చేసే పని ఆయన చేయగలడా, ఆయన చేసే పని ఏం చేయగలడా, చేయలేడు. ఎవరి పని వాళ్ళు చేయవలసి వస్తుంది సృష్టి రహస్యం. అంటే భావంలో అందరం సమానంగా ఉండాలి, భగవత్ స్వరూపులు అనే భావం కలగాలి. పని దగ్గరకు వచ్చేసరి కర్మ, ఎవడి కర్మయోగం వాడిది, ఎవడి సుఖం వాడిది, ఎవడి దుఃఖం వాడిది ఆశ్చర్యం. ఒకే ఇంట్లో పుట్టిన అన్నదమ్ములు, ఒకే తల్లిదండ్రుల యొక్క రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములు ఒక్క రకంగా ఉండగలుగుతున్నారా, ఎవడి భాగ్యం వాడిది. ఒకడు కోటీశ్వరుడు అవుతున్నాడు, ఒకడు దారిద్ర్యం పాలవుతున్నాడు, ఒకడు యశస్సు పొందుతున్నాడు, ఒకడు అపయశస్సు పొందగలుగుతున్నాడు. ఏమిటి చిత్రం? ఇవే అత్యాశ్చర్యకరమైన కర్మ ఫలితాలు. దీనిని ఎవడు తప్పించగలడు? అందువల్ల పాపం బరువులు మొయ్యడం, మెడలో తాడులు మొదలైన బంధనాలు, తాడన చావు దెబ్బలు తినడం, తర్వాత హలాది ధారణ కొన్ని నాగలి చేత దున్నింపబడతాయి, కొన్ని ఎడ్లు దున్నడానికి పనికి వస్తాయి, మరికొన్ని ఏమీ లేకుండా అచ్చోసి విడిచిపెట్టేస్తారు, వీధులు అమ్మడ తిరుగుతాయి, వాల్ పోస్టర్లు మాత్రమే వాటి బాబు పుణ్యవిశేషాతిక్రమేణాపి మనుష్య జన్మాశ్రువతే. ఈ విధంగా మొట్టమొదటి చెప్పినటువంటి స్థావరాలు మొక్కలు అవి, తదనంతరం అండజాలి, తదనంతరం పశువులై ఆ జన్మల కష్టాలు అయ్యాక అప్పుడు మనిషి జన్మించుతాటండి. అప్పటి వరకు మనిషి జన్మరాదు, ఇవన్నీ అయితే కానీ మనిషి జన్మరావు. ఇంత పూర్వం ఒక్కొక్కటి చూడండి, రోజు ఊరంతా తిరుగుతాడు పొద్దున్నకి సాయంకాలం దాకా. పొద్దున్న చిక్కువాడికి పొద్దున్న లేస్తే ఇంట్లోంచి బయలుదేరితే ఆ ఇల్లు ఈ ఇల్లు అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు. అంటే పూర్వజన్మలో వీడు గానుగెత్తు అని అర్థం అంటారు. ఖచ్చితంగా గానుగెత్తు జన్మెత్తితే వీడి జన్మలు ఎత్తుతాడు. మరికొంతమంది కొన్ని చోట్ల మంచి యశస్సు పొందగలుగుతున్నారు. అంటే ఇంత పూర్వం గోవు జన్మకి సంబంధించిన వాడు వీడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క సంస్కారాల బట్టి, అంటే మనిషి జన్మెత్తిన వాడు కూడా మళ్ళీ మనిషి జన్మెత్తుతాడు. వాడు చేసిన పుణ్యపాపాలను బట్టి. కానీ అసలు తెలివిని మానవ జన్మ రావాలంటే ముందు ఇవన్నీ అనుభవిస్తే కానీ ఇక్కడికి రాలేడు. ఈ మనుష్య జన్మలు ఎలా ఉన్నాయి, చర్మకార, చండాల, వ్యాధ, పితర, కుంభకార, లోహకార, తంతువాయస, తర్వాత రోగభూయిష్ట, ఆరోగ్యవంత, శుచిష్వంత ఇత్యాది రకరకాల జన్మలు. ఇందులో కొంతమంది ఒక్కొక్కడు ఒక్కొక్క కులంలో పుడుతున్నాడు, ఒక్కొక్కడు ఒక్కొక్క వృత్తిని చేపడుతున్నాడు, ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఇష్టం. నిద్రపోతున్నా వీడికి తెలియకుండానే వీడి పాత వాసన వాడిని అక్కడికే లక్కడు. మళ్ళీ చక్కగా తీసుకొచ్చి ఇలాంటి సువాసన కలిగే పుష్పాల మధ్యలో పడుకోబెట్టారట ఒకరిని. చిచ్చి నాకు నిద్ర పట్టదు కంపు అన్నారట. ఓ ఇద్దరు అక్క చెల్లెళ్ళు బయలుదేరారు అమ్ముకోవడానికి. ఏమిటి, ఎండు చేపలు. ఈ ఎండు చేపలకు అమ్మపుచ్చుకుని బయలుదేరారు అక్క చెల్లెళ్ళు. పాపం పూర్వజన్మ సుకృతం వల్ల ఈ జన్మలో వాళ్ళకు ఆ వ్యాపారం కలిగింది. సరే, వాడు బయలుదేరారు. రాత్రి ఓ తోట విశ్రాంతి తీసుకుని పొద్దున్నే ఈ ఎండు చేపల కంప పట్టుకెళ్ళి ఇంకో తోట సంతలు అమ్ముకోవాలి. ఎవరు బస ఇవ్వడంలా అప్పుడు చూస్తే పక్కనే మల్లె పువ్వులు, గులాబీ పువ్వులు, చామంతులు మొదలైన పుష్పాలు అమ్ముకునే ఒక ఆవిడ ఉన్నదట. ఆవిడ జాలిపడి రాత్రికి ఎక్కడ పెడతారు ఆడపడుచుల్లారా, మా ఇంట్లో పడుకోండి అన్నదట. వెంటనే ఇద్దరు లోపలికెళ్ళారు. లోపలికెళ్ళేటప్పుడు ఆ గంపలు బయట పెట్టాలని కండిషన్. బయట పెట్టి లోపలికి వెళ్ళాక అరగంట పోయాక తలుపులు దబదబ బాదారట. ఆ అమ్ముకునే ఆవిడ బయటకు వచ్చింది. ఏమిటి బాగుతున్నారని, అమ్మ లోపల దుర్వాసన కంపు అమ్మ, మాకు భరించలేకపోతున్నా నిద్ర పట్టట్లేదు. ఓస్మీ మొహాలు తగలయ్యా, మల్లె పువ్వులు దుర్వాసన ఏమిటి, చామంతి పువ్వులు, గులాబీ పువ్వులు, ఈ తులసి దండలు ఇవి దుర్వాసన ఏమిటంటే మాకు నిద్ర అట్టట్లేదమ్మ, కంపుగా ఉంది, మా గంపలు తలకింద పెట్టుకుంటే కానీ మాకు నిద్ర అట్టదన్నారట. సరే, మీ కర్మ పడండి అంటే ఆ ఎండు చేపలు, ఆ జుగుప్సాకరమైన వాసన వచ్చే కంపలు తల కింద పెట్టుకుంటే గాని వాటికి నిద్రపట్ల. అంటే ఆ కంపు వారికి ఎంతో ఇంపు. అందువల్ల అదిగో వాటిల్లో కూడా పూర్వజన్మ వాసనలు అంటారు వీటిని. అందువల్ల మల్లె పువ్వుల వాసన ఉన్న చేపల కంప పెట్టుకుంటే గాని నిద్రపట్ట. మంచి పురాణం దొరుకుతూ ఉంటే మనస్సు ఎక్కడికి పోతుంది, అక్క చెల్లెళ్ల బంధం. ఓహో, ఈ సీరియల్ మీద ఎందుకు పెడుతుందంటే ఇవి పూర్వజన్మ బంధం, ఇవే బంధాలంటే. అందుకని ఏమని చెబుతున్నాడంటే, ఈ అత్యాశ్చర్యకరమైనటువంటి వాసనలు వారిని ఒక్కొక్క చోటకి చేర్చి కూడా పాత వాసన ఉన్న చోటికి లాగుతాయి. ఎక్కడో కొంచెం పుణ్యం వల్ల మంచి చోటుకి వెళ్ళినా మళ్ళీ పాత వైపుకు లాగుతుంది. లేదా జుగుప్సాకరమైన వృత్తిలో ఉండి కూడా మళ్ళీ పురాణం కేసు ఇంకో చోటకు పెడతాట. అంటే వీడికి ఏదో పుణ్యం ఉంది. ఒక ఆయన చెప్పులు కుట్టుకుంటున్నాడు, ఆ బయట కూర్చుంటాడు, ఎప్పుడు పురాణం వినేవాడు, నాకు బాగా గుర్తు భీమవరంలో. సరిగ్గా గుడి దగ్గర పెట్టాడు దుకాణం. ఎందుకు పెట్టావు బాబు అని అంటే, నాకు రోజు వచ్చి దండం పెట్టనేవాడు, మేము మాదిగివాడం అండి, నేను రోజు చెప్పులు కుట్టుకోకపోతే నాకు డబ్బులు రావు, డబ్బు రాకపోతే మేము బతకలేము, కానీ మీ పురాణం అంటే నాకు ఇష్టం, అందుకని మీ గుడి దగ్గర పెట్టుకుంటే మీ మైకులోంచి పురాణం వింటున్నాను, నేను వ్యాపారం చేసుకుంటాను అన్నాడు. అంటే ఎంత పుణ్యాత్ముడో పూర్వజన్మలో, అతనమాట పూర్వజన్మ సుకృతం వాడిని పట్టుకొచ్చి ఇక్కడికి లాక్కొచ్చింది. వాడు ఉత్తముడు అంటే, అంటే ఈ రకంగా ఏం చేస్తాయి, ఏ వృత్తిలో ఉన్నా ఆ పూర్వజన్మ పుణ్యము మంచి వైపు లాగుతుంది, ఎక్కడున్నా పూర్వజన్మ వాసన వీడి మరో చోటికి లాక్కెడుతుంది. అటువంటి నానా విచిత్రమైన మానవ జన్మలు ఎత్తుతారు. మళ్ళీ వీటిల్లో కూడాట రకరకాల ఆశ్చర్యాలు. హీనాంగుడు, అవయవాలు లేకుండా కొందరు. అధికాంగులు, ఆరు వేళ్ళు ఉండడం, లేకపోతే ఒక చెయ్యి వెనకాతలు ఎక్కువ వేళ్లాడటం, ఒక కన్ను అధికంగా రావడం, ఇలా విచిత్రమైన అవయవాలు ఎక్కువ అవుతాయి కొందరికి, ఉండవు కొందరికి. ఓ తోట రాత్రికి భోజనం పెడుతున్నారట. భోజనం పెడుతూ ఉంటే అక్కడ మామిడి పండు వేశారట వేసవి కాలంలో. ఒక ఆయన మామిడి పండు తిందామని ఇలా నొక్కాడు. ఈ టెంక వెళ్ళి పక్కవాడి దాంట్లో పడింది. చీకటి తెలియదు, అప్పట్లో నేను ట్యూబ్ లైట్లు లేవు. సరే, వీడు అన్నట్ట ఇదేంటో కలియుగం, అసలు మామిడి పండులో టెంక లేదు, పండుల అందం స్థితిలో టెంక లేదు అన్నట్ట. పక్కవాడు అన్నాడు, కలియుగం, నా పండులు రెండు టెంకలు ఉన్నాయి అన్నట్టు వాడు. వాడి దాంట్లో పడింది రెండు. అలాగా ఒకడు హీనాంగుడు ఇందులో, మరొకడు అధికాంగుడు. ఒకడికి రెండు టెంకలు, వాడికి అసలు లేదు. ఒక్కొక్కడికి కన్ను ఉండదు, వాడికి మూడు కళ్ళు. ఒక్కొక్కడికి వేళ్ళు ఐదు ఉండవు, నాలుగో మూడో ఉంటాయి కర్మ. కానీ ఒక్కొక్కడికి ఆరు వేళ్ళు వస్తున్నాయి. అధికంగా ఉన్నది ప్రయోజనం లేదు, తక్కువ ఉన్నాయి చెప్పండి. ఇవన్నీ కర్మవశాత్తు జన్మించాయి. ఇంకా తర్వాత చెప్పాడండి, చేసిన పాపాల వల్ల జ్వరం, తాపం, శీతలత్వం, అంటే వాడికి చలి పడదు, అస్తమాటు, ఆస్త్మ, దగ్గు, తుమ్ము, ఒకటి కాదు నానా గందరగోళం మీరు. ఇంకా శ్లేష్మం, కుల్ఫం, పాదరోగాలు, కొంతమందికి కాళ్ళు ఎప్పుడు మోకాళ్ళు నొప్పి, ఎన్ని ఆపరేషన్లు ఇచ్చినా మోకాళ్ళు నొప్పి, పాదాలు నొప్పి, పొగుళ్తూ ఉంటాయి. ఈ పొగుళ్ళు కోసం పొద్దున సాయంకాలం దాకా వాడేవో క్రీములు చెబుతూ ఉంటాడు, దాని దారి దాని దీని దారి దీన్ని. ఇక నేత్రాలు, కొంతమందికి శిరో రోగం, కొంతమందికి పుట్టుకతో వస్తుందండి తలనొప్పి, వీడికి నెచ్చి ఓ ట్యాబ్లెట్ పడాల్సిందే. ఇక తర్వాత ఉదరం చెప్పేశాడు సుస్పష్టంగా ఇందులో వరస పెట్టేవన్నీ. తర్వాత పారిశశూలం, ఇలాంటి ఆది దుఃఖం అనుభవంతి, ఈ దుఃఖాలు ఈ రోగాలు పొందుతారు. మనుష్యుడు అయినప్పుడు ఎలా పుడుతున్నాడో ఇక్కడిది చాలా విశేషమైన ఘట్టం ఇది. స్త్రీ పురుషులకు ఋతుకాల సాంగత్యం వల్ల ఈ పూర్వజన్మ కర్మ చేసిన జీవుడు యమలోకంలో కష్టాలు అయ్యాక కాని లేక స్వర్గ సుఖం అయ్యాక కాని మళ్ళీ తిరిగి ఈ తల్లి గర్భంలో ప్రవేశించాడు. ఆ సమయంలో వాతి ఋతు పుష్పరసంతో ఈ పురుషుడి యొక్క సంఘీ శక్తితో ఈ జీవి పూర్వ జన్మ కర్మని బట్టి తల్లి గర్భంలో ప్రవేశిస్తాడ. ఇది జన్మ వృత్తాంతం, అత్యంత రహస్యమైనది, నారద వివరిస్తున్నాను. తన కర్మవశం వల్ల ఈ జీవి శుక్ర కణాన్ని ఆవేశించి శరీరంలో తల్లి కడుపులు ఉండేటటువంటి గర్భకోశంలో జరాయువు అనేటటువంటి ఒక గోడ ఉంటుందట, అక్కడికి వెడతాడు. ఈ శుక్రము, శోణితం, రక్తము ఈ రెండూ కలిసి ఒక చిన్న బుడగ ఆకారం దిద్దుకుంటుంది. ఈ బుడగని కలలము అంటారు. ఏమంటారు? కలలము అంటారు. 5 రోజుల తర్వాత వచ్చే ఈ బుడగ ప్రదేశాన్ని కలలం అంటారట. ఈ కలలం 6 నెలలు గడిచాక కొంతమందికి 6 నెలలు గడవకుండానే చచ్చిపోతూ ఉంటారు, దురదృష్ట శాతం పాపకర్మ ఎక్కువైన వాళ్ళు. 6 నెలల గడిచాక కూడా ఇది డెవలప్ అయితే దానిని అర్ధమాసం దగ్గర నుంచి నెలలాళ్ళ లోపు ఉండే ఈ కలలాన్ని పిండము అంటారు. పిండం అంటే ఇదే, నెలలాళ్ల మధ్యలో 15 రోజులు మరియు 30 రోజుల మధ్యలో ఉండే ఈ తల్లి కడుపులో జరాయువు రూపంలో ఉండే ఆ కలనానికి పిండము అని పేరు. ఆ తర్వాత ప్రభృతి వాయువశా చైతన్య అభావేపి మాతురుదరే దుస్సక తాపక్లేశతైకత్రస్థాతుమశక్యత్వాత్రమతి. ఈ నెల్లాళ్ళ లోపల ఏమవుతో తెలుసునండి పాపం, ఈ వాయువు తల్లి పీల్చుకున్నప్పుడు ఈ పిండం దుస్సకమైన తాపం ఎక్కిపోయి లోపల కడుపులో ఏదో సుఖంగా ఉంటాం అనుకుంటున్నాం మనం, అజ్ఞానం అది. బయటకు వచ్చాక తెలియట్లేదు కానీ గర్భవాసం ఒక నరకం అన్నారు. ఆ ఎవడు నరకం కంటే మరొక నరకం ఇది. ఈ లోపల ఈ అటు ఇటు కదులుతూ ఉంటుంది పిండం. అందుకే తల్లికి లోపల ఆ సమయంలో కొంచెం అసహ్యం, వేదన భరించలేకే వాంతులు ఎక్కువ అవుతూ ఉండడానికి గల కారణం, ఆ అన్నం సహించకపోవడానికి గల కారణం, ఈ పిండం ఆ సమయంలో కొంచెం వాయువు వల్ల భ్రమిస్తుంది, కదులుతుంది, మెదులుతుంది. 2 నెలలు అయ్యాక అది ఒక పూర్ణ రూపం సంతరించుకుంటుంది. కానీ అప్పటికింకా ఈ లింగ భేదం రాదు, స్త్రీ పురుషుడు అనే తేలదు. 3వ మాసంలో చేతులు, కాళ్ళు, అవయవాలు స్పష్టమవుతాయి. 4 వస్తే చతుర్షు మాసేషు గతేతు సర్వావయవానాం సంధిభేద పరిజ్ఞానం పంచస్వతీతేషు నకానామభివ్యంజకత. 4వ నెల నుంచి అవయవాల్లో ఎముకల పుష్టి, అంటే లింక్ అంటాం దాన్ని, సంధి భేదము, మోచేతుడికి మధ్యలో ఎముక్కి ఎముక్కి మధ్యలో ఒక సంధి కనెక్షన్ అన్నమాట. ఇక్కడ ఈ చేతికి ఈ పైన ఉండేటటువంటి భాగానికి మధ్యలో సంధి ఎముకలు, ఇవి ఉండడం వల్లే ఆ ఎముకలు ఒకదానికోటి అతుక్కుని ఉంటున్నాయి. అవి అటు ఇటు కదల్చడానికి వీలుగా ఉండేటటువంటి స్ప్రింగ్ ఆకారాన్ని ధరిస్తాయి. అక్కడ సంధి భేదం స్ఫుటంగా ఉంటుంది. 5వ మాసంలో గోళ్ళు వస్తాయి. 6వ మాసంలో ఈ నాభి నాళము, ఈ బొడ్డులోంచి ఒక సన్నని తాడు అటు బయలుదేరుతుంది. అశుద్ధమైన మూత్రాది పదార్థాలతో ఈ పిండం తడుస్తుంది. ఈ తాడు దానిని సేకరిస్తూ ఉంటుంది. జరాయువు వల్ల బంధింపబడినటువంటి ఈ లోపలుంటే ఈ పురుషుడికి లేక ఈ స్త్రీకి తల్లి యొక్క రక్తం, అస్థికలు, క్రుములు ఇవన్నీ కూడా ఆహారం అవుతాయి. అప్పుడు ఈ నాభి ద్వారా ఉండేటటువంటి గొట్ట ద్వారా ఆహారాన్ని సేకరిస్తాడు. అవి సేకరించాక ఈ శరీరం చర్మం కూడా పుంజుకుని రక్తము, ఎముకలు, ఈ అస్థులు, క్రిములు, వస, మజ్జ, స్నాయువు, ఈ జుట్టు ఇవన్నీ ఏర్పడతాయి. తన శరీరం తాను ముడుచుకుని చూడగలుగుతాడు జీవి. ఆశ్చర్యం, తల కనపడుతుంది, అన్ని కనపడతాయి. ఎలా కనపడతాయి? వాడి కళ్ళు ఏర్పడకపోయినా లోపల ఉన్నవాడికి పూర్వజన్మ జ్ఞానము, జాతి స్మరణ ఉంటాయి. అందువల్ల వాడికి తన శరీరం ఎలా ఏర్పడుతోంది, తల్లి కడుపులో ఏ నెలలో ఎలా అవుతున్నాను, ఎప్పుడు ఏ అవయవం వస్తోంది, తల్లి ఏం తింటోంది, తాను ఏం పడుతున్నాడు, ఏ గాలి లోపలికి వస్తుంది అనేవన్నీ తెలిసి వాడు లోపల కుమిలిపోతూ ఉంటాడు. ఆ సమయంలో వాడికి వచ్చే అనుభవాలు ఉన్నాయే అవి, మరియు ఇంతకు పూర్వం పూర్వజన్మలో పొందాడుగా అంటే నరకాల్లో ఆ నరక దుఃఖాదులు ఇవన్నీ గుర్తుకొస్తాయట. నరక దుఃఖాని చ స్మృత్వాంతర్దుఃఖేన చ పరిదహ్యమానః. ఆ నరక దుఃఖాలు గుర్తొచ్చి తల్లి కడుపులో ఉండే ఈ బాధలు పడుతూ కుమిలిపోతూ ఉంటాడు. ఈ తల్లికి ఏం తెలుసు, ఈ లోపల ఉన్న పిండం గురించి సరిగ్గా అవగాహన ఆవిడకు ఉండదు. అందుకని ఏదో పుష్టి ఆహారం తీసుకుంటున్నాను అనుకుంటుంది. పాలు తీసుకుంటే ఇతనికి సౌఖ్యం కలుగుతుంది, తేనె తీసుకుంటే సౌఖ్యం కలుగుతుంది. ఆవిడ కొంచెం బాగా కారం ఇష్టం అనుకోండి, గొడ్డు కారం తింటే ఈ లోపల వీడు అదే ఈ వీడి శరీరం అంతా కమిలిపోయేలా చేస్తూ ఉంటుంది. అందువల్ల తల్లి తీసుకునేటటువంటి కఠిన, తిక్త, కషాయ, కార ఆది పదార్థాలు లోపలికి వెళ్ళి ఆ పిల్లవాడి శరీరాన్ని కద్దింప చేస్తూ ఉంటే కుమిలుతూ ఉంటాడు. ఈ సమయంలోనే కొంతమంది దురదృష్టవశాత్తు మరణం చెందుతారట. లోపల కడుపులో కొంతకాలం పెరిగి చచ్చిపోతారు. 7 నెలల వరకు పెరిగి చచ్చిపోయేవాడు ఉన్నారు. చచ్చిన శిశువులే ప్రసవిస్తూ ఉంటుంది తల్లి. దీనికి గల కారణం ఈ తల్లి చేసిన కర్మము మరియు ఆ జీవి చేసిన కర్మముల ద్వయం అన్నమాట. రెండు కర్మల ఫలితం వల్ల వీడు చచ్చిపోతున్నాడు. ఈ బతుకున్నవాడు ఉన్నాడే అప్పుడు వాడికి ఉంటుంది అండి పూర్వజన్మ జ్ఞానం పూర్తిగా. ఎన్ని జన్మల్లో ఏం చేశాడో, ఏ పుణ్యం, ఏ పాపం ఏం చేశాడో గుర్తుకొస్తాయి. అప్పుడు గుర్తొచ్చి మనసి ప్రలపతి ఆ లోపల లోపల ఏడుస్తాడు. వాడు ఏడ్చినా మైక్ పెట్టి బయటికి వినిపించేవాళ్ళు ఉండరు పాపం. అందువల్ల మనకి తెలియదు కాని వాడు లోపల ఏమని ఏడుస్తాట, అహోత్యంత పాపోహం పూర్వజన్మని వృత్యాపత్య మిత్రయోషి గృహ క్షేత్ర ధన ధాన్యాదిషు అత్యంత రాగేణ కలత్ర పోషణార్థం పరధన క్షేత్రాదికం పశ్యతః హరణాద్యుపాయై అపకృత్య కామాంధతయ పరస్త్రీహరణాదికమనుభూయ మహాపాపాన్యాచరంస్తై పాపై అహమేక ఏవం విధ నరకాననుభూయ పునస్థావరాదిషు మహాదుఃఖమనుభూయ సంప్రతి జరాయుణ పరివేష్టిత అనంత దుఃఖేన బహిస్తాపేన చదహ్యామి. అప్పుడు అతడు అనుకుంటున్నాడు, అయ్యో మహాపాపాత్ముణ్ణి, పూర్వజన్మలో పృచ్ఛుల్ని పీడించాను, సేవకుల్ని, పుత్రుల్ని కన్నాను, వాళ్ల కోసం ఏడ్చాను కొంతకాలం, మిత్రులని కొంతకాలం సహవాసం చేసి వ్యసనాల పాలయ్యాను, స్త్రీలు, ఇళ్ళు, డబ్బు, ధాన్యం ఇవి పోగు చేసుకోవడానికి నా జీవితం వెళ్ళిపోయింది. ఇంత సంపాదించి పెట్టిన నా భార్య నాతో వచ్చిందా, ఈ గర్భంలోకి మళ్ళీ ఆవిడ ప్రవేశించిందా, నాతో లేదు, ఆవిడ ఎక్కడుందో నేను ఎక్కడున్నాను, మోహం, నా డబ్బు, నా వ్యామోహం అనుకున్నాను, ఈ క్షేత్రం, ఈ కోట ఉపాయాలు, వీటితో ఎన్ని పాపాలు చేశాను, హింస చేశాను, దొంగతనాలు చేశాను, పొడిచాను, లేకపోతే ఇతరులను మాయమాటలు చెప్పి బుట్టలో వేశాను, అనంత దుఃఖాలతో కూడినటువంటి పాపాలు చేశాను, ఇతరులకి హాని కలిగించాను, ఇప్పుడు ఒంటరిగా నరకం అనుభవించి మళ్లీ తల్లి కడుపులో ప్రవేశించా, ఎంతో పూర్వం ఎన్నో స్థావర జంగమాది జన్మలెత్తా, ఇప్పుడు మళ్లీ తల్లి కడుపులో ప్రవేశించా, ఈ జరాయువు చేత పీడింపబడి తల్లి కడుపులో బాధలు పడుతూ ఇప్పుడు ఈ తాపంతో ఏడుస్తున్నాను, నా పాపాలు నా తల్లి ఇప్పుడు నాకు శిక్ష వేస్తోంది, కారం తింది, మండిపోతుంది ఒళ్ళంతా, వేడివేడి పదార్థాలు తాగింది లోపల బాధ, తేనె తాగితే ఆనందంగా ఉంది, లేక ఆవిడ గనక ఈ కడుపులో నులిపురుగు మొదలైన ఉంటే పట్టించుకోకుండా ఉంటే అగొచ్చి నా శరీరాన్ని కుట్టివేస్తున్నాయి, ఈ గర్భకోశంలో ఉండి అందులోంచి కదలలేం మెదలలేం బయటికి రాలేం కదా అని అందులో ఏడుస్తూ ఉంటాడు. నా ద్వారా పాలింపబడిన నా భార్య గాని, నా ద్వారా పోషింపబడిన నా పుత్రులు గాని, నా సంపాదన పొందారు గాని, ఒక్కడు నా కర్మ ఫలితం స్వీకరించాడా? ఒక్కడు నాకు తోడుగా వచ్చాడా? అహో దుఃఖం విహిదేహినా, ఈ దేహం ధరించిన వాడికి ఎంత దుఃఖం, ఎంత దుఃఖం ఈ శరీర ధారణ, ఇంతకంటే దుఃఖం, ఇంతకంటే పాపం మరొకటి ఉన్నదా? దేహస్తు పాపాత్ సంజాతః తస్మాత్ పాపం నకారయేత్ భూద్యమిత్ర కలత్రార్థం అన్యద్రవ్యం హతం మయా. ఎంత పొరపాటు చేశాను, అసలు శరీరం పొందడం ఒక పాపం అయితే ఈ పాపంతో పాటు ఎన్ని చేశాను? సేవకులు, మిత్రులు, స్త్రీలు, దోసరులు, ఇతరులు అందరి యొక్క ధనాన్ని అపహరించాను, ఇతరుల ధనాన్ని తినడం కోసమే పుట్టాను నేను ఆనాడు. ఆ పాపమే కదా ఇప్పుడు ఇందులో పెట్టి నన్ను పీడిస్తున్నది. ఇతరుల ధనం చూసి ఈర్ష్య తిందా, వాడికి అలా వచ్చింది, వీడికి ఇలా వచ్చింది, వీడు ఆ వ్యాపారంలో బాగుపడ్డాడు, వీడు ఇలా బాగుపడ్డాడు అని ఇతరుల మీద ద్వేషం వహించా. ఆ ద్వేషం, ఆ రోషం ఈనాడు ఈ కషాయ రూపంలో నన్ను ఎంత పీడిస్తున్నది. ఈర్ష్యాసూయలే కదా ఈ భయంకరమైన పునర్జన్మకి మూల కారణాలు. అయ్యయ్యో, నేను ఆనాడు నా శరీరం శాశ్వతం, నరకం లేదు, స్వర్గం లేదు, పురాణాలు లేవు, దేవుడు లేడు, దెయ్యం లేడు అని నాస్తిక వాదన చేశా. ఆ నాస్తిక వాదన అంతా ఇప్పుడు ఇక్కడికి వచ్చాక కాదు అని అర్థమైంది. అర్థమయ్యేసరికి చేతులు కాలిపోయాయి. ఇప్పుడు ఆకులు కొట్టుకుంటే ప్రయోజనం ఏమిటి? ఈ శరీరం, ఈ మనస్సు, వాక్కు ఇతరులను పీడించాయి, ఇప్పుడు ఇదే పీడింపబడుతోంది. పుట్టాక ఈ జ్ఞానం ఉంటే నేను మళ్ళీ పుణ్యం చేసుకుంటాను కదా భగవంతుడా అని ఆ బలంగా గొంతెత్తి ఫలమిస్తాడు, విప్రలపం చేస్తాడు, పదే పదే తన పూర్వజన్మను తలుచుకుని ఏడుస్తాడు. ఈ ప్రకారంగాట ఆ గర్భస్థ శితు ఏవం బహువిధం గర్భత్వో జంతు విలప్య స్వయమేవ, తనంత తానుగా చేసినవన్నీ తలుచుకుని ఆ కడుపులో ఉన్నవాడు పాత వాసనతో ఏడుస్తాడు. ఏడ్చాడు, ఏడ్చాడు, ఏడ్చాడు. అప్పుడు అతనికి మనస్సులో ఒక రకమైన శుద్ధత్వం వస్తుందిట. పాపాల యొక్క వాసన పోయి పవిత్రుడు అవుతాడు. కడుపులో ఉన్నవాడు ఎవడైనా పవిత్రుడైపోతాడు. అప్పుడు ఏమనుకుంటాడట, శుద్ధ చిత్తుడై నేను బయటికి రాగానే ఆత్మా నమస్యాస్య ఉత్పత్తే అనంతరం సత్సంగేన, తన మనసుకు ధైర్యం చెప్పుకుంటాడు. అయితే ఇంద్రుడు ఈ కష్టం నుంచి బయటకు వస్తానుగా తల్లి కడుపులోంచి, అప్పుడు నేను సత్సంగమే చేస్తా, రోజు ఏలూరులో పద్మాగర్ గారి పురాణం వినడానికి పోతాను అనుకుంటాడు. అంతేనా, విష్ణోశ్చరిత శ్రవణేన, ఈ నారద పురాణాది పురాణాలు విని ఆ భగవంతుడు వాసుదేవుడు అనంతుడు ఆ విశ్వాత్ముడు విశ్వకరుడు విశ్వరూపుడు విశ్వడు శాశ్వతుడు అదుడు బ్రహ్మప్రభుడు ఈశ్వరుడు ఆయన పాద పద్మాలు నేను శరణు వేడతాను, ఆనందానందంతో జీవిస్తాను, విశుద్ధ మనాభూత్వ పవిత్రమైన మనస్సుకుండవుతాను, నా మనస్సులో గుళ్ళు రాదు, కుట్ర రాదు, కుతంత్రం రాదు, 10 రూపాయలు ఖర్చు పెట్టి పద్మాగర్ గారి కోసం ఉత్తరం ఎందుకు రాయాలి, ఇలాంటి కుట్ర నా పొరపాటును నా మనస్సులోకి రాదా అన్నాడు. అప్పుడు నేను సత్కర్మాణి నిర్వర్త్య, మంచి కర్మలు చేస్తాను, పరోపకారం కోసం జీవిస్తాను, జగదంతరాత్ముడు అఖిలాంతర్యమైన పరమాత్ముడిని స్మరిస్తాను నేను. అప్పుడు నాకు సత్య జ్ఞానానందమయం కలుగుతుంది. దేవతలు, గంధర్వులు, సుర సిద్ధ సాధ్య నర కిన్నర పందగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులందరూ ఏ పరమాత్ముడి పాద పద్మాలు నిరంతరం ధ్యానం చేసి ఈ అపవిత్రమైన సంసారమనే సముద్రంలో మునిగిపోరో, భయంకరమైన ఈ సంసారమనే అరణ్యంలో ప్రవేశించి అందులోంచి బయటికి రాలేకుండా బాధపడే వాళ్ళందరికీ ఏ పరమాత్ముడి దివ్య నామము, ఏ పరమాత్ముని దివ్య పాద పద్మాలు మూలము, ఏ హరిని నిరంతరం ఓహరి సాహరి శ్రీహరి 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 అని స్మరించినంత మాత్రం చేతనే ఈ సంసారం అనే అడవిలోంచి బయటపడి ఆనందం పొందగలుగుతామో అటువంటి హరి పాద పద్మాలు నేను ఆశ్రయిస్తాను. వేదాలు వింటాను, ఉపనిషత్తులు వింటాను, పురాణాలు వింటాను, ముక్తుండవుతాను అని ఇలా అనుకుంటాడు నారదముని కడుపులో ఉన్నవాడు. ఆ తర్వాత ఏం చేస్తాడట, ఆ ఎప్పుడు బయటకు వస్తామా అని బయటికి రావడం కోసం ఈ బాధ సహిస్తాడట. ఎప్పటికైనా బాగుపడకపోతామా అనే ఆశతోటి ఆ కడుపులోనే ఈ బాధలు పడతాడు పాపం. తర్వాత 9 నెలలు నిండుతుంది. క్రమేపీ 9వ నెల వచ్చాక వీడికి చైతన్యం తగ్గిపోతూ ఉంటుంది, మోర్చ ఎక్కువపోతూ ఉంటాడు. అప్పుడు వాడు కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి. అప్పుడట తేనాతి క్లేశేన యోని యంత్ర పీడిత గర్భాన్ నిష్క్రాంతో నిస్సంగతి. అప్పుడు అత్యంత విచిత్రమైన ఒక ప్రసూతి వాయువు అని ఒక వాయువు ఉంటుంది. మనం తీసుకునే గాలిలో ప్రసూతి వాయువు ఉంటుంది. కడుపులోకి వెళ్ళాక ఈ వాయువు ఏం చేస్తుందట, ఈ పిల్లవాడిని తంతుంది బయటికి. బలవంతంగా తన్నితే ఆ తల్లి గర్భం నుంచి విముక్తి పొంది కష్టం మీద బయటకు వస్తాడు. పూర్వజన్మ సుకృతి ఉంటే తేలిగ్గా పురుడు వస్తుంది, లేనివాడు కొంచెం బాధపడతారు. ఇందులో కూడా మళ్ళీ ఆ పుణ్యం ఆ సుకృతం ఇదే బయటకు వస్తాడు మొత్తం మీద. అలా బయటకు వచ్చేటండి తంతు బాహ్య వాయు సముచ్చేవయతి. ఈ బయట గాలి వాడిని అలా ఆవరిస్తుంది. ఈ ఫ్యాన్ గాలి, ఆ హాస్పిటల్ గాలి, ఆ మందులు దిక్కువాళ్ళు దాని ఏంటారు, ఆ రకరకాలైనటువంటి డెక్టాలు, ఈ వాయువులన్నీ వీడిని ఆవరిస్తాయి. ఈ కడుపులో ఉన్నంతసేపు వాసుదేవుడిని స్మరిస్తా, దానాలు చేస్తా, పద్మాగర్ గారి పురాణాలు వింటానన్నాడుగా. ఒక్కసారి ఈ గాలి దగ్గర గాని మొత్తం స్మృతి నష్టం అయిపోయింది, కడుపులో పడ్డ బాధంతా పోయింది. ఈ గాలికి స్ఫురదట్టు పుడతాడు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.